The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెలా గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమానికి. అయితే ఇవాళ నేను ఒక సీరియస్ విషయం చెప్పబోతున్నాను. సోమవారము సీరియస్ విషయం ఎందుకు అంటారేమో, అంటే నాకు అది తెలిసినప్పటి నుంచి, అంటే ఎంతోమంది దీని మీద బాధపడుతున్నారు కానీ ఎవరు దీని గురించి మాట్లాడట్లేదని మాత్రం నాకు అర్థమైంది. అలా మాట్లాడకుండా ఉండే బదులు మన వైపు నుంచి మనం ఏం చేయగలము అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే అభిప్రాయంతో నేను ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. స్కూల్ డ్రెస్ వేసుకున్న పిల్లల్లో నుంచి మొదలు పెడితే కాలేజు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా, అసలు చెప్పాలంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకు కూడా లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో వాటి నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు పెప్పర్ స్ప్రేలను అవన్నీ ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి. చిన్న పాకెట్ నైఫ్లు లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్లో ఈ మధ్య ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు మనము ముందు జాగ్రత్తగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంది, దానికి ఏం శిక్ష పడదు అని చెప్పిన తర్వాత ప్రతి ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే ఎంత భయపడుతుందో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారో మనకు తెలిసిన ఈ తరుణంలో ఒక వ్యక్తి, అంటే ఇది ఓన్లీ ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు, ఏ దేశంలో అయినా ఇది ఎక్కువగానే ఉంది. అయితే ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఒక వ్యక్తి చాలా స్ఫూర్తిదాయకంగా ఫైట్ చేసింది. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. అండ్ విచిత్రం ఏంటంటే ఈ అవమానాలన్నీ ఎదుర్కొన్నది సరే ఓకే, అందులో భాగంగా ఆవిడ కొన్ని విషయాలని అందరికీ చెప్పింది. అంటే ఎలా ఉంటారు, అసలు లైంగిక వేధింపులకు గురైన వాళ్ళు ఎలాంటి ఆలోచన విధానంతో ఉంటారు అనేది. సమాజం మీద ఒక రకమైనటువంటి ఎవోషన్తో ఉంటారు, ఎప్పుడు అలాగా కామ్గా కూల్గా ఉంటారు. కూల్గా అంటే లోపల వాళ్ళకి వాల్కెనో విస్ఫోటనం అంత భయంకరమైన బాధ ఉన్నా కూడా పైకి చాలా నిమ్మకి నీరెత్తినట్టు చాలా డల్గా అలా ఇనాక్టివ్గా ఉంటారట. అండ్ వాళ్ళ బాధని వాళ్ళు ఎవరితో పంచుకోవాలో తెలియక ఒక మనిషిని, ఒక క్యారెక్టర్ని సృష్టించుకుంటారట వాళ్ళ హార్ట్లో ఆర్ మైండ్లో. ఆ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే బాధను అనుభవిస్తున్నామో అని అనుకుంటున్నామో దాన్ని ఆ క్యారెక్టర్ అనుభవిస్తుంది మన బదులు. అది ఫిజికల్ అయితే ఒకటి, ఎమోషనల్ అయితే ఒకటి, ఇలా. తద్వారా ఏంటంటే ప్రతి మనిషిలోనూ ఇంకొక, అంటే బయటకు చెప్పుకోలేరు, ఎవరికైనా చెప్తే ఏమంటారో అన్న భయం, అసలు చెప్పాలో లేదో తెలియని ఏజ్, ఇలాంటివి చాలా రకాల మానసిక సంఘర్షణల మధ్య ఉంటారు కదా. అందుకని వాళ్ళకి తోచినటువంటి ఏకైక మార్గం ఒక పేపర్ మీద రాసుకొని చింపేయడమో లేకపోతే మనసులో అలా నిక్షిప్తమైపోయి కామ్గా ఏడుస్తూ కూర్చోవడమో. అలా కాకుండా ఖచ్చితంగా బయటికి రావాలి అని చెప్తోంది ఈ అమ్మాయి. నిజానికి ఈ అమ్మాయి ఇంకా బోలెడన్ని విషయాలు చెప్పింది. అయితే తన పోరాటంలో తనకి తోడుగా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారట. మరి అంతమందికి తను చెప్పుకుందా? ఎస్, అంతమందికి చెప్పుకుంది. ఇవాళ రేపు బయట ఇంకెవరికైనా చెప్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు మూడో మనిషికి చెప్తారనేది మనకి డౌటే. సీక్రెట్ అనేది ఇట్స్ నో లాంగర్ ఏ సీక్రెట్. ఎవరికి చెప్పొద్దు అన్నప్పటి నుంచి ఇంకా చెప్పాలన్న ఆతృత ఎక్కువైపోతుంది ఎదుటి వాళ్ళకి. ఏదైతే వద్దంటామో అదే పని చేస్తారు కదా, అదే టైప్ అన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది? అసలు ముందు ఇలాంటివి ఎవరికి చెప్పరు కూడాను. స్పీకౌట్ అని మీటూ లాంటి క్యాంపెయిన్లు చేస్తేనే అంతంత మాత్రంగా ఉంది. మీటూ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మీద కూడా జోకులు వేయడాలు, వాళ్ళను కూడాను వెటకరించడాలు, ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అంటే, ముందు అసలు అట్లా గాయపడ్డ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇలా బయటకు చెప్పాలనిపిస్తుందా, ఎదుర్కొనేంత ధైర్యం ఉంటుందా, ప్రతిరోజు రిపీటెడ్గా అదే జరుగుతూ ఉంటే. సీరియస్లీ మండే మార్నింగ్ ఇలాంటి విషయాలు మాట్లాడడం, ఆర్ మండే ఈవినింగ్ ఇక్కడున్న వాళ్ళకైతే ఇలాంటి విషయాలు మాట్లాడడం మేబీ అంత కరెక్ట్ కాదని మీకు అనిపిస్తూ ఉండొచ్చు, కానీ మన చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గనక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో బాధపడుతూ లేకపోతే ఎవరికి చెప్పలేకుండా మీరు నలుగురితో మీరు డిస్కస్ చేయొచ్చు, ఇలా ఉంటే గనక వాళ్ళు ఎట్లా ఎదుర్కోవచ్చు ఈ విషయాన్ని అనే విషయం మీద ఒక కొత్త టిప్ లాంటిది ఇచ్చింది. ఆవిడకి 49 ఏళ్ళు, కానీ ఆవిడ చిన్నప్పటి నుంచి ఒక 10-11 ఏళ్ల పాటు చాలా దారుణమైన పాశవికమైనటువంటి ఒక కొన్ని సంఘటనల్ని ఆవిడ చూసింది, ప్రతిరోజు భరించింది. అది కూడా బయట ఎవరో అయితే పెద్ద ప్రాబ్లం లేదు, కన్న తండ్రి. ఇలాంటి విధవలు కూడా ఉంటారా అని మనకు అనిపిస్తుంది, కానీ పేపర్లలో అప్పుడప్పుడు చూసినా మనం చదువుతాం, పక్కన పడేస్తాం. కానీ అది అనుభవించిన వాళ్ళ పెయిన్ని ఎవరైనా సరే పెయిన్ని పెయిన్గా చెప్తే మనము అమ్మో ఇది భరించలేకుండా ఉంది, మరి నువ్వు చాలా కష్టంగా ఉంది తట్టుకోవడం అనిపిస్తుంది. దాంట్లో తను సొల్యూషన్ని కూడా మిళితం చేసి మరీ చెప్పింది. అందుకని ఇది నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించి ఖచ్చితంగా ఎవరికైనా చెప్పాలి. ఎందుకంటే రేపు పొద్దున మనతో వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో మనకి తెలియదు, మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళు బయటపడడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాల గురించి అయితే మనము ఒక చిన్న చేయూతని ఇచ్చిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంలో చెప్తూ ఉన్నాను. ఆ అమ్మాయి అన్నది ఏంటంటే, ఎవరైనా సరే ఫిజికల్ అబ్యూస్ ఆర్ సెక్షువల్ అబ్యూస్కి గురవుతున్న పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు కురింగిపోతూ ఉన్నప్పుడు ఇంకొక మనిషిని ఊహించుకుంటారట వాళ్ళల్లో, అంటే స్ప్లిట్ పర్సనాలిటీ టైప్స్. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనేది ఒక్కటి లేదా రెండు ఉంటే అది మనం అపరిచితుల్లోనో వాటిల్లోనో చూసాం. అంటే నేను సినిమా కాంటెక్స్ట్ అసలు ఇక్కడ తీసుకురాకూడదు అనుకున్నాను, కానీ మనకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను. అది ఎలా అంటే, ఒక మనిషిలో ఒక ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఈ వ్యక్తి ఏదైతే ధైర్యంగా ఫేస్ చేయలేనటువంటి సందర్భం వస్తుందో అప్పుడు సరే నేను ఫేస్ చేయలేను, నాలో ఉన్న ఇంకొకడు ఖచ్చితంగా ఫేస్ చేయగలడని వాళ్ళల్లో వాళ్ళే ఒక సూపర్ హీరో ఇమేజ్ని సృష్టించుకుంటారు. వాళ్ళ ద్వారా వీళ్ళు ఏదైతే పెయిన్ని అనుభవిస్తున్నారో ఆ పెయిన్ని తీసేయాలనుకుంటారు. ఇది స్థూలంగా మనిషిలో ఇంకొక మనిషి అంటే అతని వ్యక్తిత్వంలో ఇంకొక టైప్ ఆఫ్ ఆలోచన విధానం ఉంటుంది, దాన్ని స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. ఇలా కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయనుకోండి ఇంకొన్ని వ్యక్తిత్వాలు, ఇంకొన్ని రకాల ఆలోచన విధానాలు, టోటల్గా ఒక కొత్త మనిషిని చూసినట్టు అనిపించింది అనుకోండి, కొన్ని పదుల సంఖ్యలో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. ఇవన్నీ కూడా ఏమిటంటే మనిషి సమాజంలో ఎదురుగుండా ఎదుర్కోలేనటువంటివి, తన మనసులో తను సమాధాన పరుచుకుంటూ తట్టుకుని నిలబడడానికి ఉపయోగపడేటట్టు ఉండాలి అని ఆవిడన్నారు. అసలు ఆవిడ స్టోరీ ఏంటి, ఆవిడ వాట్ షీ హ్యాస్ గోన్ త్రూ అండ్ వాట్ ఈస్ దట్ మెసేజ్ షీ వాంట్ టు కన్వే, ఇవన్నీ నేను చెప్తాను బట్ ఈ చిన్న విరామం తర్వాత.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియకానుక,
ఈ మౌనం ఈ విడియం ఇదేలే మగువ కానుక, ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక,
మమతలన్నీ తమకు తామే
నా తెలియ కానుక ఈ మౌనం.
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక. మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం.
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక. ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక.
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం ఈ విడియం ఇదేనా ఇదేనా తెలియ కానుక
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, దీనికి సంబంధించి సెక్షువల్ అబ్యూస్కి గురైన ఒక వ్యక్తి చెప్పినటువంటి ఒక ఇన్సిడెంట్ మనకి అందరికీ చాలా ఉపయోగం. ఎందుకంటే మనము డైరెక్ట్గా ఫేస్ చేసామా చేయలేదనేది పక్కన పెట్టండి, మనతో ఎవరైనా మనకు అట్లాంటి వాళ్ళు తెలిసి ఉన్నా, మనతో ఎవరైనా పంచుకున్నా వాళ్ళని మనం ఏ విధంగా ఆ ట్రామా నుంచి బయటకు తీసుకురావచ్చు అనే విషయం మీద చెప్తున్నాను. జెనీ హెయిన్స్ అని చెప్పి ఒక వ్యక్తి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి మీద సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. బోన్లో ఒక మహిళ నిలబడుంది, ఈ జని అనే అమ్మాయే. అప్పట్లో ఆ సిచ్యువేషన్లో ఆవిడలో ఆరుగురు కనిపిస్తున్నారట. వాళ్ళంతా ఆ ఆరుగురు పాశవిక లైంగిక దాడి మీద వాంగ్మూలాన్ని ఇస్తున్నారు, అది కూడా తండ్రికి అగెన్స్ట్గా. సొంత కూతురిపైనే పదే పదే అత్యాచారం చేసిన ఒక తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యాన్ని చెప్తున్నారు. ఇది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో సతమతమవుతున్నటువంటి జెనీ హెయిన్స్ చెప్పినటువంటి ఒక వాంగ్మూలం. చెప్పింది ఆ అమ్మాయే, కానీ ఆ అమ్మాయిలో ఉన్న ఆరేడుగురు ఒకేసారి వాంగ్మూలాన్ని ఇచ్చారు. ప్రతిరోజు పదే పదే అత్యాచారానికి గురైంది జెనీ, అది కూడా సొంత తండ్రి రిచర్డ్ హెయిన్స్ ఆ పనిచేశాడు. అయితే చిత్రహింసలు పెట్టేవాట. అప్పటి వరకు ఆస్ట్రేలియాలో పిల్లల మీద జరిగినటువంటి అత్యంత దారుణ ఆకృత్యాల్లో ఈ కేసే ప్రథమమని పోలీసులు చాలా ఆందోళన పడిపోయారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, సొంత తండ్రిని ఇంత చండాలంగా అసలు ఎన్నడూ మేము వినలేదు చూడలేదు అని చాలా బాధపడ్డారు. వాళ్ళ గ్రీఫ్ని కూడా చెప్పారు. అయితే ఆ పైశాచికత్వాన్ని తట్టుకోవడానికి జెనీ చేసింది ఏంటయ్యా అంటే, ఒక మైండ్లో ఒక పిక్చర్ వేసుకునేది, అంటే ఒక డీప్ ట్రామా ప్లానింగ్ అంటారన్నమాట దాన్ని. బాధని భరించడానికి తనలో తనే కొత్త కొత్త వ్యక్తుల్ని సృష్టించుకోవడం స్టార్ట్ చేసింది. ఎలా అయితే వేధింపులు గ్రాడ్యువల్గా చాలా ఎక్కువ కాలము కొనసాగిన తర్వాత ఎక్కువ సేపు కొనసాగడం వల్ల వాటిని ఎదుర్కొని ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని అంటే, ఎప్పటికప్పుడు ఒక కొత్త మనిషిని తనలో తానే సృష్టించుకొని వాళ్ళతో మాట్లాడుతూ, చీ నా బతికేంటి ఇలా అయిపోయింది, ఇదేంటి ఇలా ఉంది అలా ఉంది అని డిప్రెసివ్గా ఇలా కాదు, ఒక మనిషిని ఎలా మనము ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి, ఎలా అసలు ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఈ ట్రామా నుంచి బయటపడటం ఎలా, ఇలాంటివన్నిటినీ కూడాను ఒక స్కెచ్ చేసుకుని ఒక మనిషిని తనలో తాను ఒక క్యారెక్టర్ని సృష్టించుకుని అప్పుడు ఆ వ్యక్తికి చెప్పేదిట ఇవన్నీను. ఈ కేసు విచారణ మొన్న మార్చిలో జరిగింది. ఎలాగైనా సరే బయటికి, ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడైనా కూడా మార్చిలో ఆర్ ఏప్రిల్లో ఇలా ఎప్పుడైనా సరే ఒక నెలలో స్టార్ట్ అయింది అంటే ఆ వెంటనే అన్ని విషయాలు తేలిపోయి డైరెక్ట్గా శిక్ష పడడానికి ఇదేమీ సినిమాలు కాదు, చాలా ఏళ్ళు నెలలు పడతాయి. ఎక్కడైనా చట్టం కొంచెం అన్నీ కరెక్ట్గా సాక్ష్యాలు అవన్నీ ఉంటేనే కానీ శిక్ష వేయదు. ఈలోగా ఈ అమ్మాయి పాపం మెంటల్ ట్రామాలో ఉంది కదా, కొంచెం తనకి ట్రీట్మెంట్ అవి ఇద్దామని చెప్పి సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే తేలింది ఏంటయ్యా అంటే, తను మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, తన సైకలాజికల్ ట్రామాని బట్టి మొత్తం ఏదైతే ఒక కాన్వర్జేషన్ అంతటిని రికార్డ్ చేస్తారు కదా సైకాలజిస్టులు, అలా రికార్డ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, తనలో 2500 మంది వ్యక్తులు ఉన్నారు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్లో 2500 మంది ఉన్నారు ఒక్క అమ్మాయిలోనే. దాన్ని డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అని కూడా అంటారు. ఆ ఒక్క వ్యక్తి తనలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి కోర్టులో నిందితుడికి శిక్ష పడడం కోసం అని చెప్పి అంతమంది అంటే లోపల ఉన్నటువంటి అంతమంది ట్రామా, అంతమందితో తను పంచుకున్న ట్రామాని బయటపెట్టింది. అలా ఒక నిందితుడికి శిక్ష పడేలా చేయడం కోసం అని చెప్పి ఇంతమంది సాక్ష్యం ఇవ్వడం, అంటే ఒకే మనిషిలో ఉన్నటువంటి ఇంతమంది సాక్ష్యం ఇవ్వడం, ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అయితే దానికి భయపడటమో లేకపోతే ఇంకో అంటే తన వాంగ్మూలంలో తను చెప్పింది ఏంటంటే మేమేం భయపడలేదు, అసలు ఏం జరిగిందో చెప్పడానికి చాలా టైం, మేము మాకెప్పుడు టైం వస్తుంది టు ఎక్స్ప్రెస్ అవర్సెల్వ్స్ అనేది అర్థం కాక చాలా వెయిట్ చేశాము, ఇక మీదట అతడు మా నోరు నొక్కేయలేడు, మేమందరం కలిసికట్టుగా చెప్పాలనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం లార్జ్ స్కేల్లో కొంచెం పెద్ద వాయిస్లో వినపడుతుంది అని అన్నీ మేము అనే చెప్తోంది. చెప్పేది జెన్నీ ఒకతే, కానీ అందులో అంటే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ ట్రామాకి సంబంధించిన రకరకాల ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఈ విధంగా బయటికి వచ్చినాయి. అంతలాగా ఒక మనిషి ప్రభావితమయ్యి ఆ ట్రామా నుంచి ఇంతమందిని సృష్టించగలిగింది. 2,500 మంది బయటకు వచ్చారు, అందులో ప్రముఖంగా ఒక 15 మంది అయితే గట్టిగా వాళ్ళ వాయిస్ని వినిపించారు జెన్నీ ద్వారా. ఇది వినడానికి మనకి కొంచెం ఏం చెప్తున్నారు అనిపిస్తుంది, కానీ ఆ ట్రామా ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళకి తెలుస్తుంది. తన సాక్ష్యం తర్వాత ఇప్పుడు మార్చిలో స్టార్ట్ అయింది, మొన్న ఫ్రైడే రోజు, అప్పుడు 74 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ నాన్న రిచర్డ్కి సిడ్నీ కోర్టు 45 ఇయర్స్ శిక్ష వేసింది. ఆల్రెడీ 74 ఏళ్ళు, ఇప్పుడు 45 ఏళ్ళు జైల్లో ఉంటాడా? ఖచ్చితంగా ఉండడు. మహా అయితే 5-10 ఏళ్ళు 15 ఏళ్ళు. అసలు ఇన్నాళ్ళు పట్టకుండా ఉండాల్సింది. అసలు ఏంటో, చట్టాలన్నీ ఇలాగే ఉంటాయంటే 45 ఏళ్ళ శిక్ష ఏంటో నాకు అర్థం కాదు. ఎంత ఇదిగా ఉన్నా మరీ అంత 45 ఏళ్ళు ఎట్లా బతుకుంటాడు? ఉండడు. అయితే తనలో ఉన్నటువంటి 6 వ్యక్తులు మటుకు చాలా చక్కగా ఫైట్ చేసి తన తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి జెనీ పర్మిషన్ ఇచ్చింది. అయితే తన మైండ్లోనే తనకి సెక్యూర్డ్గా అనిపించట్లేదంట, ఎందుకంటే 1974లో లండన్లో ఉన్న బెక్స్లీత్ నుంచి ఆస్ట్రేలియాకి రిచర్డ్ ఫ్యామిలీ మొత్తం వలస వెళ్ళింది. అప్పటికి జెనీ వయసు 1-4 ఏళ్ళు. అయితే అప్పటికే తనకి వేధింపులు స్టార్ట్ అయిపోయినాయి. అండ్ సిడ్నీకి వెళ్ళిన తర్వాత ఆ పైశాచికత్వం ఇంకా కొంచెం బాగా సాడిస్టిక్గా తయారైందిట. పైగా ఆవిడ చెప్పింది ఏంటంటే ఆ వాంగ్మూలంలో వాళ్ళ నాన్న వేధింపులు చాలా ఒక పక్క ప్లానింగ్ తోటి, ఒక ప్రతీకార ఇచ్చ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో అట్లా ఉండేదంట. ఏదో టైమ్లీగా ఒక ఆన్ దట్ స్పాట్ అయితే తడితే చేయడం అలా కాదు, ఒక స్కెచ్ చేసుకుని పక్క ప్లానింగ్తో ఉండేవిట. అండ్ ప్రతీది అతడు తెలిసి కావాలనే చేసేవాట, ప్రతి క్షణం ఒక పైశాచిక ఆనందాన్ని పొందేవాట. వద్దు వద్దు అంటూ ఏదైతే తను అరిచి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అదొక రకమైనటువంటి సాడిస్టిక్ ప్లెజర్ ఇచ్చేదిట తనకి. అంత దారుణమైన పెయిన్ని అనుభవించిందిట తను. ఇంకా చాలా చెప్పింది, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నిన్నే కోరేగా కుహు కుహు అని కోయిల, ఓహో ఓహో నిన్నే కోరేగా కుహు కుహు అని కోయిల. వసంత వేళలా పసందు మీరగా అపూర్వ గానమే ఆలపించి తీయగా, ఓహో ఓహో నిన్నే కోరేగా కుహు కుహు అని కోయిల.
అదా కోరిక ఓ యారి కోయిల, జగాలని చూపులో జలధరుచనే. అదా కోరిక ఓ యారి కోయిలా జగాలె నీ చూపులో జలదరిల్చనే వరాల నవ్వులే గులాబీ పూలై వలపు తేనె నాలో నచిలకరించనే
ఓహో ఓహో నిన్నే కోరెగా ఓహో ఓహో అని కోయిలా
సుఖాలలో తోలిపో హాయి హాయిగా
ఫలించే నేను కన్న కలలు తీయ తీయగా
సుఖాలలో తోలిపో హాయి హాయిగా
ఉయ్యాలలోగె నామది చితారు కొమ్మలా
నివాళి అందుకో ఈ వేళ పండుగ సదా సుధా తరంగాల తేలిపోదమ్మా ఓహో ఓహో నిన్నే కోరితి ఓహో ఓహో అని పాడితి ఆహా
Hi everyone, this is your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో తను జర్నీ పడ్డటువంటి ట్రామా గురించి మాట్లాడుతున్నాను. 4 వయసులో అప్పటికే ఉన్నదిట, బట్ అప్పటి నుంచి సిడ్నీకి వెళ్ళిపోయిన తర్వాత, వలస వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా ఎక్కువైంది తన బాధ అని చెప్తూ ఉన్నాను కదా. వద్దు వద్దు అని అరిచినా ఏడ్చినా వాళ్ళ నాన్నకి ఇంకా కొంచెం సాడిస్టిక్ ప్లెజర్ వచ్చేదంట ఆ ఆర్తనాదాలని వినేవాట. జని అనుభవిస్తున్నటువంటి బాధ హింసలని కళ్ళారా చూసేవాట. తన వల్ల శరీరం హూనమవుతున్నా కూడా, రక్తం భయంకరంగా రక్తం కారుతున్నా కూడా పట్టించుకునేవాడు కాదట. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ సేమ్ రిపీట్. అలా తన బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా నేను అంటే ఇప్పుడు సే సపోజ్ ఎవరన్నా ఒక మైండ్లో ఏదన్నా అనుకుంటే అది రీడ్ చేయగల కెపాసిటీ కొంతమందికి ఉంటుంది చూసారా. వాళ్ళ నాన్నకి అలా ఉన్నది అని చెప్పి భయపెట్టేవాట. నాకు నీ బుర్రలో ఆలోచనలు అన్నీ కూడా చదివేయగల కెపాసిటీ ఉంది అని జనీని రిచర్డ్ బెదిరించేవాట. అదెందుకు, ఎవరికైనా ఈ ట్రామా గురించి కానీ లేకపోతే ఈ సెక్షువల్ అసాల్ట్ గురించి కానీ చెప్తే తన తల్లి అండ్ తన సిబ్లింగ్స్ అందరినీ చంపేస్తానని బెదిరించేవాట. సో ఆబ్వియస్లీ ఆ ఏజ్లో పిల్లలకి ఏముంటుంది, ఎవరైనా సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నా లేకపోతే అబ్యూస్ చేస్తుంటే అరే ఇది నేను ఎవరితో చెప్పను అని ఆలోచిస్తూ ఉంటారు పాపం. అట్లా దానికి పెద్ద మైండ్ రీడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ పిల్లలకి ఆ ఏజ్లో అవన్నీ తెలియదు కాబట్టి అమ్మో ఇప్పుడు చెప్తే ఎక్కడ ఏం చేస్తాడో అన్న భయం కొద్దీ అట్లా కామ్గా ఉండిపోయేదిట. తన పర్సనల్ లైఫ్ మొత్తాన్ని అతడే కంప్లీట్గా ఆక్రమించేసేట. బుర్రలో కూడా ఆఖరికి తనకి ఒక సేఫెస్ట్ సెక్యూర్డ్ భద్రత అన్న భావన ఎక్కడా ఉండేది కాదట. మైండ్లో ఏదైనా ఆలోచన వస్తే బాబా ఇప్పుడు ఇది కూడా తెలిసిపోతుందా, ఇప్పుడు వస్తాడా మళ్ళీ వస్తున్నాడా అట్లా అడుగులు చెప్పులు ఏదైనా చెప్పడైతే చాలు భయం వేస్తూ ఉండేదిట. అసలు ఏం జరుగుతోంది, నెక్స్ట్ ఏం చెయ్యాలి, నా లైఫ్లో నా నెక్స్ట్ అడుగేంటి, ఇవేవి కూడా అర్థమయ్యే పరిస్థితుల్లో కూడా ఉండేది కాదట అంత చిన్నప్పుడు. అంత ట్రామాలో స్కూల్లో మామూలుగా పిల్లలతో ఎక్కువగా మాట్లాడకుండా, అసలు మామూలుగానే అట్లాంటి పిల్లలు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు, అవుట్ స్పోకెన్గా ఉండరు. అయితే వాళ్ళ నాన్న కూడా ఆంక్షలు పెట్టేవాట, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్లో ఏ పిల్లలతోటి మాట్లాడకూడదు అని. దాంతో ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండడానికే జర్నీ అలవాటు పడిపోయిందంట. ఇక ఈ ఏదైతే లైంగిక వేధింపులు శారీరక హింసతో విపరీతంగా గాయపడినటువంటి తన బాడీకి వైద్యం కూడా సరిగ్గా అందేది కాదట. ఏమని తీసుకెళ్తారు, తీసుకెళ్తే అసలు తెలుస్తుంది అంటే బాడీ ప్రెషరైజ్ అయితే ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది. మళ్ళీ కింద పడితే వచ్చిన బ్రూయిజెస్కి కానీ ఇలాంటి వాటికి కానీ తేడా తెలుస్తుంది. సో డాక్టర్ దగ్గరకి ఖచ్చితంగా తీసుకెళ్లేవాడు కాదు. ఇప్పుడు బయట ఇంకెవరన్నా ఏదైనా బాధ పెడుతూ ఉంటే తండ్రికో తల్లికో వచ్చి చెప్పుకుంటారు, కానీ తండ్రే బాధ పెడుతూ ఉంటే ఎవరికి వచ్చి చెప్తారు? తల్లికి చెప్తే తన నేను సిబ్లింగ్స్ని చంపేస్తానని కూడా చెప్పాడు. అంతకన్నా ఆ చిన్న ఏజ్లో ట్రామాటిక్ మైండ్కి ఇంకేం తడుతుంది? సో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి తండ్రే తీసుకెళ్ళాలి కాబట్టి అది కూడా ఛాన్సే లేదు. దాంతో అవి ఈ ఏమంటారు మామూలుగా క్రానిక్ డిసీజెస్ లాగా దీర్ఘకాలిక రుగ్మతల్లాగా మారిపోయినాయట. ప్రస్తుతం తన ఏజ్ 49 ఇయర్స్, అండ్ ఇప్పటికీ కూడా తన మీద ఆ సెక్షువల్ అసాల్ట్కి సంబంధించిన జాడలు కనిపిస్తూనే ఉన్నాయట. తన కంటి చూపు, జా లైను, కడుపులో ఉన్న పేగులు, ఆఖరికి ఎక్స్క్రీటరీ ట్రాక్ మొత్తం కూడాను పాడైపోయి స్పైనల్ కార్డ్ చివరి భాగం కూడా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయంట. వీటికి ఎన్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉందట. మరి అవన్నీ ఎప్పుడు చేయించుకుంటుందో, ఇప్పుడు తనకి అంటే తన బాధను అర్థం చేసుకుని తండ్రి ఇప్పుడు లేడు కాబట్టి కొంచెం ఇప్పుడు అన్న డ్రామా నుంచి బయటికి వస్తుందేమో అన్న ఒక చిన్న ఆశ. ఇక ఈ సర్జరీస్కి వాటికైతే చాలా టైం పడుతుంది, అండ్ 11 ఏళ్ల వయసులో జెనీ మళ్ళీ బ్రిటన్కి వెళ్ళిపోయే వరకు కూడా ఈ వేధింపులు అలాగే కొనసాగినాయట. 1984లో ఆవిడ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ డివోర్స్ తీసుకునే వరకు తన మీద జరిగినటువంటి ఆ అఘాయిత్యాలు తన తల్లికి కూడా తెలియవని చెప్పింది ఆ అమ్మాయి. ఇక ఈ భరించలేని ఈ ట్రామా నుంచి బయటికి రావడానికి ఒక అంటే ఒక సెక్యూర్డ్ ఫ్యామిలీలో సెక్యూర్డ్ అట్మాస్ఫియర్లో పెరగాల్సినటువంటి పిల్లలకి విపరీతమైన వేధింపులు ఎదురయ్యేటప్పుడు MPD మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ DID ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాగా ఈ రెండే ఎప్పుడు కూడాను కాస్త డిఐడి అంటే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, మళ్ళీ అది మీకు గుర్తులేదేమో అని చెప్తున్నాను. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆర్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఈ రెండు ఆర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కొంచెం మంచి స్వాంతనిస్తాయి అని అంటుంది ఆ అమ్మాయి. ఫ్యామిలీలో కనుక భద్రత లేకపోతే ఆర్ ఫ్యామిలీ కండిషన్స్ కనుక సరిగ్గా లేకపోతే, ఎవరితో చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి లేకపోతే, మనలో మనమే చెప్పుకుంటూ దానికి ఒక పేరు పెట్టుకోవచ్చు ఆ వ్యక్తికి, అప్పుడు ఒక రకమైన రిలీఫ్ వస్తుంది. మన పెయిన్ని మన ట్రామాని అంటే మెంటల్లీ ఫిజికల్లీ ఎమోషనల్లీ ఇలా చాలా రకాలుగా ఏ ట్రామా ఉన్నా కూడాను ఈ MPD కానీ DID కానీ ఖచ్చితంగా మనకు ఒక స్వాంతనని ఇస్తుందని అంటుంది. అలా ఇప్పుడు నేను ఆ టిప్పు ఎవరికైనా మీరు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పడానికి కాస్త, అంటే అట్లాంటి పరిస్థితి ఎవరికి రావాలి అన్నది నా ఉద్దేశం కాదు, కానీ స్కూల్ యూనిఫామ్ వేసుకున్నటువంటి ప్రతి ముగ్గురిలో ఒకళ్ళు ఇలా సెక్షువల్ అసాల్ట్కి అబ్యూస్కి గురవుతున్నారు అని సర్వేలు చెప్తున్నాయి. సో బయట పెట్టినా పెట్టకపోయినా ఆ ట్రామా అనేది వాళ్ళు అనుభవించకుండా ఉండడానికి ఇది ఒక రిలీఫ్ లాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంలో చెప్తున్నాను. అయితే దీంట్లో మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఒక బాడీలో ఇంకొకళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతో వీళ్ళన్నీ చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఒక నిక్ నేమ్ పెట్టుకుంటారు. డిఐడి అంటే కొంచెం ఎక్కువ మంది ఉంటారు. మరి ఇలాగ 2500 మంది ఉన్నారు కదా, దాంట్లో ఎవరు ఏంటి అనేది తెలియాలి కదా. అందుకని జెనీ ఏం చేసిందంటే ప్రతి ఒక్కళ్ళకు ఒక పేరు పెట్టుకుంది. ఇప్పుడు ఈ పేరు పెట్టుకున్నప్పుడు మరి ఆ పేర్లు రిపీట్ అవ్వకుండా చక్కగా పర్ఫెక్ట్గానే పెట్టుకుంది. ఈ లాస్ట్లో కోర్టుకు వచ్చి మరి బోన్లో నిలబడి సాక్ష్యం చెప్పినటువంటి, అంటే తన ద్వారా జెనీ ద్వారా సాక్ష్యం చెప్పినటువంటి 6 పర్సనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పేర్లు పెట్టుకుంది. వాటి గురించి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Yeah. this is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరము.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో జని గురించి మాట్లాడుకుంటున్నాం. తనలో ఉన్నటువంటి ఒక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, అది ఎందుకు వస్తుంది అనే విషయం గురించి కూడా నేను చెప్తానని చెప్పాను. ఒక సెక్యూర్డ్ అండ్ ఒక లవ్, కేరింగ్, వార్మ్త్ ఉన్నటువంటి ఫ్యామిలీలో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తుందో, అది ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కావచ్చు లేదా బయట వాళ్ళ ద్వారా కావచ్చు, పిల్లలు ట్రామాటిక్ కండిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎమోషనల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ, సెక్షువల్ అసాల్ట్కి, ఫిజికల్ అబ్యూస్కి గురైనప్పుడు సురక్షిత వాతావరణంలో పెరగాల్సిన పిల్లలకి అలాంటి వేధింపులు ఎదురైతే ఎంపీడీ, డిఐడి లాంటి రుగ్మతలు చుట్టుముడతాయి. ఇది సైకాలజిస్టులు చెప్పేది. ఒక విధంగా ఎవ్వరితోటి చెప్పుకోకుండా గోప్యంగా ఉండే కన్నా కూడా ఇది ఒక విధంగా కరెక్టే అని అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి డిఐడిని బాధితులు వ్యూహంగా భావిస్తూ ఉంటారట. ఎందుకు అంటే బయట ఎవరికైనా చెప్పారనుకోండి, ఆ నువ్వే పాట ఎన్కరేజ్ చేసావనో, లేకపోతే ఈ అమ్మాయి ఇలాంటిది అని అనుకుంటారేమో, ఇలా రకరకాల భయాలతోటి ట్రామాటిక్, అసలు ముందు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమీ అర్థం కాదు వాళ్ళకి. అంత టెండర్ ఏజ్లో అలాంటి ఒక సిచ్యువేషన్ అసలు ఎదుర్కోవడమే చాలా కష్టమైన విషయం. అంటే మళ్ళీ దాన్ని పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అది నరకం. సో అంటే ఆ పెయిన్కి ఒక రూపం ఇవ్వడానికి, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయడానికి, అంటే ఎలా దీన్ని మనము చెప్పడానికి వీలవుతుంది అనేది ఆలోచించినప్పుడు వాళ్ళకేం తట్టదు కాబట్టి వాళ్ళు ఏదో ఒక రూపాన్ని మనసులో ఊహించుకుంటారు. వయసు మరీ చిన్నది కావడంతో పాటు ఆ వేధింపుల తీవ్రత పెరిగే కొద్దీ డిఐడికి అలవాటు పడడం కూడా పెరుగుతుందట. అంటే బాధను తట్టుకోవడానికి వాళ్ళు భిన్న వ్యక్తులుగా వాళ్ళని వాళ్ళు గుర్తుంచుకోవడం మీద ఆధారపడుతూ ఉంటారు. దాని ఫలితమే మల్టిపుల్ పర్సనాలిటీస్. ఎందుకు అలాగా అనంటే వాళ్ళు ఉన్నంత పిరికిగా లోపల వాడు ఉండకూడదు అనేటటువంటి ఒక భావన. అంతే, చెప్పడానికి ఇంకొక మనిషి కావాలి, అనుభవించడానికి, నేను ఇదంతా అనుభవించట్లేదు, ఇదంతా వాడు అనుభవిస్తున్నాడు సో వాడు చూసుకుంటాడన్న ఒక ఫీలింగ్. అలాగే జెనీ కూడా తనలో తాను ఫస్ట్ సృష్టించుకున్న వ్యక్తి పేరు సింఫనీ. ఆ సింఫనీ వయసు 4 ఏళ్ళు. ఎప్పుడు తనదంటూ ఒక అలీస్ ఇన్ ద వండర్లాండ్ లాగా ఎప్పుడు ఒక ప్రపంచం తనకంటూ సృష్టించుకుని ఆ ప్రపంచంలోనే ఉంటుంది. సింఫనీ కూడా 4 ఏళ్ళే అండ్ తనకి ఫస్ట్ ఫిజికల్ అబ్యూస్ స్టార్ట్ అయింది కూడా 4 ఏళ్ళప్పుడే. సో నాన్న వేధింపులకి సింఫనీ ఎంతో బాధపడుతూ ఉండేది. నిజానికి నేను హింసకి గురయ్యే ప్రతిసారి సింఫనీనే హింసను భరించేది అని అంటుంది జని. సో తన బాధ సింఫనీ రూపంలో డైవర్ట్ చేసేసింది. వాళ్ళ నాన్న ఎప్పుడు తనని బాధ పెడుతున్నా కూడా ఇదంతా సింఫనీయే అనుభవిస్తోంది, నేను కాదు, ఐఎమ్ ఫైన్ అన్న ఒక ఆలోచనతోటి ఆ ట్రామాని అలాగా మెల్లిగా భరించడం అలవాటు చేసుకుంది. ఏళ్ళు గడిచే కొద్దీ ఆ వేధింపులను తట్టుకునేందుకు సింఫనీ ఇంకొంతమందిని సృష్టించింది. సో ఇంకొన్ని క్యారెక్టర్స్ని సృష్టించింది. అలా తనలో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు వందల వ్యక్తుల్ని సృష్టించారు. ఆ వేధింపుల్ని తట్టుకోవడం, పరిస్థితుల్ని గుర్తుంచుకోవడంలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క పాత్ర ఇచ్చేసింది. అండ్ వాళ్ళ నాన్న వేధింపుల్ని తట్టుకోవడానికి తనలోనే ఆ వ్యక్తులే అండగా నిలబడ్డారు, ఇంకా బయట వాళ్ళు ఎవరూ లేరు అసలు అని చెప్పింది. అండ్ జెనీ హైన్స్లో ఉన్నటువంటి అపరిచితుల్ని, ఒక మామూలుగా ఇప్పుడు క్రిమినల్స్ ఎవరైనా దొరకకపోతే వాళ్ళని ఊహా చిత్రాలు వేయమంటారు కదా, అలా సైకాలజిస్టులు తన మైండ్లో ఇప్పుడు ఈ సింఫనీ ఎలా ఉంటుంది ఏంటి అని అడిగితే తను ఏదో కొన్ని పోలికలు చెప్పింది. ఆ పోలికలతో బొమ్మలు వేసి ఇస్తే ఎస్ అచ్చు ఇలాగే ఉంటుంది అని తను సర్టిఫై చేసిందంట. అంటే తన మైండ్లో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ని అలా ఆరుగురైతే ఖచ్చితంగా కోర్టులో కూడా సాక్ష్యం చెప్పారని చెప్పాను కదా. సో మజిల్స్ అనేటటువంటి ఒక వ్యక్తిని కూడా తను సృష్టించుకుంది. ఆ మజిల్స్ అనే అతని క్యారెక్టరిస్టిక్స్ని చెప్పింది అనమాట తను, తన మైండ్లో ఎలా తను ఊహించుకుంది అనే విషయం. ఇతను మజిల్స్ అనే అతను ఒక సింగర్ అంట, అంటే సింగర్ లాగా ఉంటాడని. బిలీ ఐడల్ అనే ఒక సింగర్ ఉన్నాడు కదా, అతనిలాగా ఉంటాడట. వయసు 13 ఏళ్ళు, మంచి టాల్ పర్సనాలిటీ, కండలు కనిపించేలాగా షర్ట్స్ వేసుకుంటాడు. జెనీకి రక్షణ కల్పించడమే అతడు బాధ్యత అంట తన ఊహల్లో. అలాగే వాల్కనో అని ఇంకొక అతను, ఇతడు చాలా పొడుగ్గా మంచి బలిష్టంగా ఉంటాడు, తల నుంచి కాళ్ళ వరకు మొత్తం బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంటాడు, జుట్టు మాత్రం తెల్లగా ఉంటుందంట. ఇక రికీ, ఇతడి వయసు 8 ఏళ్ళు, యాష్ కలర్ సూట్ వేసుకొని పొట్టి జుట్టు కొంచెం రెడ్ కలర్లో ఉంటుందంట జుట్టు. అలాగే జూడాస్ అని ఒక క్యారెక్టర్ని కూడా సృష్టించుకుంది. అతను ఎప్పుడూ మాట్లాడడానికి రెడీగా ఉంటాడు, కొంచెం పొట్టిగా ఉంటాడు, జుట్టు ఎర్రగా ఉంటుంది. మాట్లాడడానికి రెడీగా ఉంటాడు అనేది ఎందుకంటే తనలో ఎప్పుడు కూడా మాట్లాడకుండా అలా కామ్గా ఉండే పరిస్థితి కదా. సో అలాంటప్పుడు ఈ అంటే ఎవరితో మాట్లాడాలంటే ధైర్యం రావాలి అంటే తను మాట్లాడకుండా ఈ జూడాస్ అనేటటువంటి వ్యక్తిని ఎప్పుడు సిద్ధంగా ఉంచుతుందంట. సో ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మాట్లాడడానికి జూడాస్ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో అట్లాంటి ఒక మనిషి బయటకు వస్తాడు అప్పుడు జనీలో నుంచి. అలాగే లిండా, పొడుగ్గా ఉండే ఈ అమ్మాయి 1950స్లో ఎక్కువగా వేసుకునే ఈ పింక్ కలర్ ఫ్రాక్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి వేసుకుంటుందంట తన ఊహల్లో. అలాగే రిక్, తండ్రి రిచర్డ్ వేసుకునే కూలింగ్ గ్లాసెస్ లాంటివి రిక్ కూడా పెట్టుకుంటాడట. అలా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క క్యారెక్టరైజేషను, వాళ్ళకు ఒక డ్రెస్ ఒక అంటే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది తను ఊహించుకుని అలాగే తను దాన్ని ఆ క్యారెక్టర్ని పూర్తిగా అవలోకనం చేసుకుని ఎప్పుడు ఎవరు ఏది అడిగితే అప్పుడు ఆ టైంలో ఆ వ్యక్తిత్వం బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు మొన్న కోర్టులో సింఫనీతో పాటు ఇంకో 5 పర్సనాలిటీలతోటి వాంగ్మూలం ఇవ్వడానికి మార్చిలో జనీకి కోర్టు పర్మిషన్ ఇస్తే జనీలో ఉన్న వీళ్ళంతా వేధింపులకు సంబంధించిన భిన్న కోణాలని వివరించారట. బాధితురాలి వేదన ఇంకొంచెం పెరిగే అవకాశం ఉన్నది అని జడ్జిలు భావించడంతో కేవలం ఒకే ఒక్క న్యాయమూర్తి కేసును విచారించడానికి ఒప్పుకున్నారు. రిచర్డ్ మీద మొత్తం 367 అభియోగాలు నమోదైనట. చాలాసార్లు అత్యాచారం, విచక్షణారహితంగా లైంగిక దాడి, 10 కంటే తక్కువ వయసుండే చిన్నారి మీద అఘాయిత్యం, ఇలాంటి ఆరోపణలు ఎన్నో ఉన్నాయంట. మొత్తం 367. అసలు ఆ 45 జైలు కాకుండా మరణశిక్ష విధిస్తే బాగుండేది అనిపించింది. వీటి మీద తనలోని భిన్న వ్యక్తులతో కలిసి సాక్ష్యాలు, వాంగ్మూలాలు అన్నీ కూడాను ఇచ్చింది తను. కోర్టుకి సమర్పించారు. ప్రతి చిన్న సంఘటనని జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి తనలో ఉన్నటువంటి ఈ మల్టిపుల్ పర్సనాలిటీస్ అన్నీ కూడా తోడ్పడ్డాయని చెప్పింది. అయితే జెనీ చెప్పేవన్నీ కరెక్టా కాదా అని గుర్తించడానికి, తన పరిస్థితిని గమనించడానికి ఈ డిఐడి అండ్ సైకాలజిస్టుల టీమ్స్ కోర్టు అడిగిన ప్రతిసారి రావడం, దాన్ని కరెక్టా కాదా అని బేరీస్ వేయడం ఇవన్నీ కూడా జరిగింది. ఫస్ట్ ఈ వేధింపుల గురించి కంప్లైంట్ ఇచ్చింది 2009లో. పోలీసులు దర్యాప్తు, కోర్టు విచారణ పూర్తవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈస్ట్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి డార్లింగ్టన్లో వేరే నేరం కింద 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్న రిచర్డ్ని 2017లో సిడ్నీకి తీసుకొచ్చారు. జెనీకి జరిగిన అన్యాయం తెలిసిన వెంటనే న్యాయ పోరాటంలో తల్లి తనకి సపోర్ట్గా నిలిచారు. అయితే చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, డాక్టర్స్ ఏమో వాళ్ళు చెప్పేది నమ్మేవాళ్ళు కాదని, బాధ నుంచి బయటపడడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని కూడాను జెనీ చెప్పింది. ఎందుకంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అడ్డం పెట్టుకుని ఎవరైనా ఒకవేళ తనకి, అంటే కొంతమంది ఉంటారు కదా అలాగా, అది అడ్డం పెట్టుకుని శిక్ష వేయడానికి వీలుగా ఉండేటట్టు చూసుకుందాము అని అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని చాలా ట్రై చేశారు. బట్ కాదు, ఇది జెన్యూన్ అని తెలిసింది. సో అలాగే ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అయితే తను మాత్రం వీళ్ళందరూ నాతో ఉంటేనే నేను శక్తివంతంగా ఉంటాను అని అంటుంది. సో మరి అవన్నీ ఎప్పుడు సార్ట్ అవుతాయో చూడాలి. బట్ ఇది నిజంగా, అది ఒకవేళ ఎవరన్నా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉంటే మీ చుట్టుపక్కల మీకు ఒక ఐడియా వస్తుంది, వాళ్ళు ఏదైనా ట్రామాలో ఉన్నారా ఏంటి అని, తొందరగా మనం సైకాలజిస్టుల సహాయాన్ని తీసుకోవడానికి వీలవుతుందని మాత్రమే ఇవాళ నేను దీని గురించి చెప్పింది. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం. సెప్టెంబర్ 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.